சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத்.
அப்படி சங்கம் விடிச்சுபெடத்தாடு. சங்கம் அட்டே ஸ்நேகம் அனு செப்பேன் நேன். வத்தக்கூடாது, நீச்ச சாங்கத்யம் உண்டது, ஜானுலதோ ஸ்நேகம். ఇప్పుడు పొద్దున కాశీ వస్తున్నారు అందరూ మీలాంటి వాళ్లే కదా, అందరూ చక్క ఆహారేప గురువుగారి దేవుళ్ళ యజ్ఞం చూస్తాం, కాశీ చూస్తాం, ప్రయాగ చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం అని కబుర్లు చెప్పుకుంటారు. అంతేకాని ఏం మిస్టర్ రాంబాబు వేళ్లకి నాకు కాఫీ ఇవ్వలేదేం అని అనేవాడు దౌర్భాగ్యుడు ఎవడో ఉండడు అందులో. దానికోసం చూసుకునేవాడు యాత్రకి ఎందుకు వస్తాడు? ఓ 10 నిమిషాలు అటు ఇటులు వస్తాయి. అంచేత ఏం చూడబోతామా, మన జీవితంలో ఏం ధన్యం చేయబోతున్నామా, అబ్బబ్బబ్బా జీవితం పవిత్రం అవుతుందనుకునే ఆశతో ఆనందంతో వస్తాడు. సత్సాంగత్యం కోసం వస్తాడు, మామూలు నీచ సాంగత్యం కోసం కాదు. నీచ సాంగత్యం వాళ్ళంతా వేరే ట్రిప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బీచ్లకు పోయి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు తినేవి తిరిగేవి వేరే ఉంటాయి. ఎప్పుడైతే సత్సాంగత్యం ఉంటుందో అహంకారమే ఉండదు. అప్పుడు నాకు చెబుతావా అండవాడు, మగవాడైతే మేసం, ఆడవాళ్ళైతే అని మెలిగిరివాళ్ళు. ఆ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకుంటారు. అహంకారం నిర్మూలించుకోవడం వల్ల ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. అప్పుడే ఇంద్రియ నిగ్రహం, అహంకారం పోతే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం ఏర్పడితే వాడు యోగీశ్వరుడే. యోగీశ్వరుడే. ఒక్కొక్కసారి మీరు చూడండి, యాత్రలో మనకి ఎంత కాదనుకున్న ఆహారం దొరకకుండా చాలాసేపు లేట్ అవుతుంది. అప్పుడే నిగ్రహంలో ఉండాలి. అప్పుడు వ్యాసుడిలాగా జారిపోయామా, కాశీలో అడుగు పెట్టకుండా గెంటేస్తారు. చాలా డేంజర్. కాశీ వచ్చే వాళ్ళకి మరి ముఖ్యంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి పరీక్షిస్తారు, రోజు కాదు. ఆ ఒక్క పూట పరీక్షలో నెగ్గామా, ఇంకా తర్వాత వాడు మోక్షం పొందినట్టే. ఈ పూట మేము డబ్బులు కట్టి వచ్చాం, మాకు అన్నం దొరకదా, లేక మాకు రూమ్ లేట్ చేస్తావా అన్నాడా, పడిపోయాడు. ఇక ఇంకా వాడికి శాంతి ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఏర్పడిన యోగీశ్వరుడు గొప్ప ఆత్మశాంతిని అనుభవిస్తాడు. ఆత్మశాంతి పొందితే వాడికి మోక్షం కరతలామలకు అరిచేతిలోకి వచ్చేస్తుంది మోక్షం. సత్వగుణాలు కలిగిన వాడికి వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా అనే సంబంధం లేదని చెప్పేశాడండి. సత్వగుణ నిబద్ధుండగు నేను శూద్రుండైనను మోక్షంబునందు అన్నారు. సత్వగుణం ఉంటే చాలు వాడికి, జాతి కులమతాలతో భేదంలా. పరమాత్మడికి ఏం కావాలి, నువ్వెవడమని అడుగుతాడా? ఏం అడగడు. నీలో ఏ గుణం ఉంది, నీలో ఏం బుద్ధి ఉంది, నీలో భక్తి ఉందా, జ్ఞానం ఉందా, నువ్వేం చేస్తున్నావు, ఏ సేవ చేశావు. విస్తరాకులు ఎత్తేవాడికి ముందు మోక్షం ఇస్తాడు, అని మీసం మేలేసి కూర్చుని పట్రా విస్తరనేవాడికి మోక్షం కాదు. అంచేత తన తన సత్వగుణమును బట్టి వాడు మోక్షం పొందుతాడు, భవ విముక్తుడవుతాడు అని చెప్పి ఆ తర్వాత అన్నట్ట, నాయనా నీకు గొప్ప సందేహం ఇంకేమైనా ఉంటే చెప్పు. అసలు కౌశికుడికి ఇంత తేలిక ఎవరు చెప్పగలరు, ఆయన చెప్పాడు. ధర్మవ్యాధుని అభినందించి చెప్పేట, నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, నాకు కాదు అనుమానాలు, నా అనుమానాలు ఇతరుల ద్వారా తీర్చుకుందాం, ఇతరులకు కూడా తెలియజేయాలి. ఇది దేహమున్న ధాతు సంశ్రయ దీప్తుడగుచూ వహిని ఎట్లుండు శారీర వాయువులకు నెలవులయ్యవి అవి నాకు నిశ్చయముగా చెప్పు మనుటయు ఇట్లను చెప్పెనతడు. మన మానవులకి శరీరం ఉన్నది, శరీరంలో ధాతువులు ఉంటాయి. ధాతువు అంటే శరీరం నిలబడడానికి కావలసిన పదార్థాన్ని ధాతువు అంటారు. శరీరం నిలబడే ధాతువులు, మన శరీరంలో 7 ధాతువులు ఉన్నాయి తెలుసు కదా. ఆ 7 ధాతువులు ఏమేంటో చెబుతున్నాను వినండి. ఒక్కొక్కటి, వస అంటే కొవ్వు, మనలో కొవ్వు ఉంది, కొవ్వు ఎంత ఉండాలో అంత ఉంటేనే బతుకుతాం. కొవ్వు ఎక్కువైతే చస్తాడు, కొవ్వు తక్కువైనా చస్తాడు. కొవ్వు ఎక్కువైతే నీరసం, కొవ్వు ఎక్కువైతే గుండెపోటు, ఎంత ఉండాలో అంత ఉండాలి. అందుకే ఎవరికైనా కొవ్వు ఎక్కువైతే, ఒరే నీకు కొవ్వు ఎక్కువైందిరా జాగ్రత్త అంటాం మనం. కొవ్వు ఎక్కువైతే అనేక రకాల నష్టం, మానవ శరీరం విడిచిపెట్టడానికి కొవ్వు మూలం అవుతుంది. రెండవది అసురుక్కు అంటే రక్తం. ఇక మూడవది మాంసం. అసలు మనిషి శరీరంలో రక్తం లేకపోతే ఉంది, రక్తం లేకపోతే అయ్య బాబాయ్ అంటాడు, నడవలేడు, గుళ్ళోకి నడవలేరు రక్తం లేకపోతే, అంచేత రక్తం ఉండాలి. మూడవది మాంసం. మన శరీరం అంతా మాంసం, ఈ చర్మం తీసేస్తే అడుగున మాంసం. అసలు మనిషిని గుర్తుపట్టడానికి చర్మమే మూలం. చర్మం అంతా పీకి ఒక వ్యక్తిని అక్కడ చర్మం ఒలిచిపెట్టండి, వాడిని గుర్తుపడతామా, వీడెవడో మాకు తెలియదండి అంటాం. కాబట్టి మనిషిని దేంతో గుర్తుపడుతున్నాం? చర్మంతో. ఒకటేమో కొవ్వు, రెండు రక్తం, మూడు మాంసం, నాలుగు మేదస్సు అంటే ఈ మెదడులో ఉండే గుజ్జు, ఐదవది అస్థి ఎముకలు. బైకులు అంటున్నాడు ఒకడెవడో, బైకులు కాదు కర్మ, భూమిక లేక ఎముక. ఇంకా ఆరవది మజ్జ, మజ్జ అంటే ఇందులో ఉండేటటువంటి మాంసాదులు. ఏడు శుక్రం, అదే మనకి వీర్యమని కూడా అంటున్నాం. ఈ ఏడు ధాతువులే మన శరీరంలో ఉన్నాయి. మరి కొంతమంది దీన్ని కొంచెం మార్చి చెప్పారు, ఏదైనా రైటే. సంఖ్యాశాస్త్రంలో ఒకటి రోమం అంటే వెండ్రుక, రెండు త్వక్కు చర్మం, మూడు మాంసం, నాలుగు అస్థి, ఐదు స్నాయువు, ఆరు మజ్జ, ఏడు ప్రాణం అని చెప్పారు. ఏదైనా మొత్తం మీద ఏడు ధాతువులు. ఈ ఏడు ధాతువులతో కూడినటువంటి శరీరంలో అగ్ని ఉంది అని చెప్పారు మన వాళ్ళు. అంతే కదా, కృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పాడు, అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్యానరుడు అనే పేరుతో మనుషుల యొక్క శరీరంలో ఉంటా అగ్నిగా. మన శరీరంలో ఉన్న చతుర్విధములైన ఆహారాలను జీర్ణం చేస్తున్నానని చెప్పాడు. కాబట్టి ఈ శరీరంలో అగ్ని ఉంది, ఆ అగ్ని సాక్షాత్ కృష్ణుడే. మరి ఈ ధాతువుల సమాశ్రయం చేత ఏర్పడిన శరీరంలో అగ్ని ఎలా ప్రకాశిస్తోంది? శరీరంలో వాయువులు ఎక్కడున్నాయి? ఐదు వాయువులు ఉన్నాయి మనలో, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణాపాన వ్యానోదాన సమానాస ప్రాణాహ అన్నాం. ఈ పంచవాయువులు ఎలా ఉంటాయి, ఎక్కడుంటాయి, ఈ విషయాలు సందేహం లేకుండా క్లియర్ కట్గా చెప్పన్నాడు. మళ్ళీ చెప్పిన తర్వాత నాకేం అర్థం అవ్వలేదండి అని బుర్రగొక్కునే రకంగా కాకుండా సుస్పష్టముగా ఏవి ఎక్కడుంటాయో చెప్పు అన్న. మూర్ధ దేశమునకు వర్ధితం వై పర్వున ఆత్మాగ్ని నాభి తదాశ్రయంబు శిరమున పావక అంతరమున జరియించు ప్రాణుండు భూతాత్మభావుడగుతూ వరుస ప్రాణాపానులిరువురు అయ్యగ్ని వెలిగిల్తురు అన్న పేత వృత్తులగుచు గొదవస్థితలములు ఆస్పదములుగా వహిని పరిగతుండగుచు అపానుడు కడగి విన్మూత్ర నిర్గమకారి అతడు కర్మ బలయత్నకారి అయి కంఠతలమునందుదానుండు వర్తించు అఖిల దేహ సంధులందును వ్యానుండు సంచరించు. మన శరీరంలో ఒక గొప్ప అగ్ని ఉన్నది. ఈ అగ్నిని వేదం ఆత్మాగ్ని అంది. ఆత్మాని పిలువబడే ఒక గొప్ప అగ్ని. ఇది ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంది మన శరీరంలో అంటే నాభిస్థానం నుంచి శిరస్సు వరకు ఉందిట. మన బొడ్డు నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది అగ్ని. ఇంకా కింద ప్రాంతంలో ఈ అగ్ని ఉండదు. ఇది ఆత్మాగ్ని. ఇక్కడ మన శరీరంలో ఐదు వాయువులు ఉన్నాయి, ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానం. అందులో ప్రాణుడు అని పేరు కలిగిన వాడు మొదటి వాయువు. ఈ అగ్నికి మధ్యగా సరిగ్గా శిరస్సులో చరిస్తూ ఉంటాడు ఈ ప్రాణుడు. శిరోభాగంలో తల దగ్గర చరించేవాడు ప్రాణుడు. ఇతడే మన శరీరంలో ఉండే సమస్తమైన శక్తులు ప్రసాదించేటటువంటి వాడు. సర్వభూతాలకి జీవతత్వం ఇచ్చేవాడు ఎవడు? మనం బతుకుతున్నామంటే ప్రాణము అనే పేరు కలిగింది ఉంది మొదట. కాబట్టి ఎవరైనా మాట్లాడుతున్నారా చూస్తున్నారా అంటే అందులో శిరస్సు వరకు చరించేవాడు ఎవడు అంటే ఈ ప్రాణుడు. వాడు పోతే ప్రాణం పోయిందంటాం. అదే ఇంక వీడికి సహాయంగా ఇంకో నలుగురు ఉన్నారు. ఒక వ్యక్తి ఒక పని చేయలేడు, అలాగే ఒక ప్రాణం ఏ పని చేయలేదు. ఈ ప్రాణానికి నాలుగు శక్తులు ఉన్నాయి. ఆ ప్రాణానికి తోడుపడే నాలుగు శక్తులలో మొదటిది అపానుడు. వీడు ఈ అగ్ని ఆరిపోకుండా ఎప్పటికప్పుడు జ్వలింపజేస్తాడు. ఈ అపానుడు ఎక్కడుంటాడు? మనకి గుదస్థానం నుంచి పొత్తి కడుపు మధ్య వరకు ఉంటాడు. ఇక్కడ కూడా అగ్నిచేత పరివేష్టితుడై ఉంటాడు. మలమూత్రాలను విసర్జింపజేయడానికి ఈ అపానుడు అని ఉపయోగపడతాడు. అందుకే మలమూత్రాదుల సమయంలో వచ్చేటటువంటి వాయువుని అపాన వాయువు అని శాస్త్రం చెప్పింది. ఈ అపానుడు దీనికి మూలకారకుడు. వీడు సక్రమంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే అజీర్ణాదులు పట్టుకుంటాయి. ఇంకా మూడవవాడు ఉదానుడు. ఇతడు కంఠస్థానంలో ఉంటాడు. ఈ కంఠంలో మనం మాట్లాడుతున్నామంటే ఈ ఉదానుడే మూలకారకుడు. మన పనులన్నీ నడిపేవాడు ఎవడు అంటే కర్మతంత్రం నడిపేవాడు ఉదానుడు. ఒక పని చేయాలంటే ఆ పనికి మూలకారకుడు ఉదానుడే. వీడు పనిని ప్రేరేపిస్తాడు, పనిని చేయిస్తాడు, పనిని చెప్పిస్తాడు. ఇంకా వ్యానుడు అనే వాయువు ఒకడున్నాడు. శరీరంలో ఈ అవయవాలకి జాయింట్లు ఉంటాయి కలయికలు, ఆ కలయికల్లో ఉంటాడు వీడు. ఒక అవయవం మరొక చోట, మోచేతులు, మోకాళ్ళు, తర్వాత కీళ్ళు, వీటికి శరీరంలో వేళ్లకి మధ్యలో ఉండే సంధులు, ఇంగ్లీష్లో జాయింట్స్ అంటున్నాం, మనం సంస్కృతంలో సంధులు అంటాం. ఆ సంధి స్థానంలో ఉంటాడు వీడు. సరిగ్గా ఉంటే సంధులు జాగ్రత్తగా ఉంటాయి. ఈ మహానుభావుడు వ్యానుడు తప్పుకుంటే ఆ జాయింట్లు విడిపోతాయి. అందుకే కొంతమందికి వేళ్ళులో ఊడిపోతాయి, లేకపోతే చెయ్యి వేళ్లాడిపోతుంది, కాళ్ళు వేళ్లాడిపోతున్నాయంటే అక్కడ ఈ పుణ్యాత్ముడు వ్యానుడు లేడు అని అర్థం. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం కలిగిస్తూ వ్యానుడు ఉంటాడు. ఇంకా చివరివాడు సమానుడు. ఇప్పటివరకు వరుసగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదానాల గురించి చెప్పారు. సమానుడు అని పేరు కలిగిన వాయువు సరిగ్గా నాభి ప్రదేశంలో ఉంటాడు, బొడ్డు దగ్గర. మనం ఆహారం తినగానే ఈ నాభి ప్రదేశం నుంచి అగ్నిని ప్రజ్వరింపజేసి ఈ తిన్నదాన్ని సక్రమంగా జీర్ణమయ్యేలా చేస్తాడు. మంచి పదార్థాలు తీసుకుంటే ఆయన సాత్వికంగా తయారవుతాడు. తినరాని పదార్థాలు, శాస్త్రవిరుద్ధ పదార్థాలు తింటే అజీర్ణ వ్యాధులు, వాయువులు పెంపొందిస్తాడు. అప్పుడు వీడికి రకరకాలైనటువంటి ఆమ్లాలు తయారవుతాయి, గ్యాస్ ట్రబుల్ తయారవుతుంది, ఎసిడిటీ అనేది తయారవుతుంది అప్పుడు వీడికి. శరీరంలో ధాతువులు పెంపొందడానికి బాగా ఉపయోగపడేవాడు ఈ సమానుడు. ఈ సమానుడు ఆత్మాగ్నికి, ఆత్మ అనేదిగా మొదట అగ్ని ఉంటుందని చెప్పాము మనం, నాభి నుండి శిరస్సు దాకా ప్రవహిస్తూ ఉంటుందని. ఆ ఆత్మాగ్నికి ఈ ప్రాణాపానులు తోడవుతారు, సహకరిస్తారు, తద్వారా జీవయాత్ర నడుపుతారు. దీనిని గురించి యోగశాస్త్రంలో చాలా బాగా చెప్పారు. ఇది పరమయోగ దర్శన విదితంబు ఇప్పాట పవన విధులైనమునుల్ వదలక అభ్యాస విధిన్ ముదమున ధర్యంతుర ఆత్మమూర్ధ తలమునన్. మన శరీరంలో ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రాణులు ఉన్నాయని చెప్పాము, ఇందాక చెప్పిన దాని ప్రకారం పంచ ప్రాణులు ఉన్నాయి. ఈ పంచప్రాణుల్ని కూర్చేటటువంటి ఆత్మాగ్ని ఉన్నాడే, ఆయన మన శరీరంలో ఎలా తిరుగుతున్నాడో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడాన్నే యోగాభ్యాసం అన్నారు. గొప్ప యోగ దర్శనం వల్లే తెలుస్తుంది. అందుకే జ్ఞానులు యోగశాస్త్రాన్ని నేర్పుతున్నప్పుడు నువ్వు శ్వాస మీద దృష్టి పెట్టు, నీ ముక్కులోంచి గాలి ఎలా బయటకు వస్తుందో చూడంతే, గాలి ఎలా తీసుకుంటున్నావు, ఎలా విడిచిపెడుతున్నావు, దీనినే శ్వాస మీద నిఘా అన్నాం. శ్వాస మీద దృష్టి పెట్టు, అది ఎలా విడుతుందో అలా వెళ్ళని, నువ్వు దాన్నే మార్చకో, మార్చక్కర్లా. మార్చడం అనేది చాలా పెద్ద కాలం తర్వాత చేసే పని. ఆ దాన్ని దృష్టి పెట్టాలి. ఆ కళ్ళు మూసుకుని ఏం చేస్తారంటే ఈ ముక్కు మీదకి దృష్టిని చేర్చి తిన్నగా దృష్టి పెట్టి ఆపై లోపల గాలి ఎటు పెడుతోంది ఎటు పోతోంది అనేది కనిపెడితే కూడా కొంతకాలానికి శరీరంలో ఈ ప్రాణాపానులు ఎలా పెడుతున్నాయి, ఆత్మాగ్ని ఎలా నడుస్తుందో తెలుస్తుంది. ఇది అభ్యాసం వల్లే తెలియాలి. ఒక రోజులో రావచ్చు కొందరికి, కొందరికి ఏళ్ళు పట్టవచ్చు, కానీ అభ్యాసమే చివరికి దీనికి మూలం. అభ్యాసం వల్ల నిష్ణాతులైన ఋషులు ఈ ఆత్మని ఎక్కడ దర్శిస్తారు, అసలు ఆత్మ ఎక్కడ కనపడుతుంది? ఆత్మ అగ్ని అని చెప్పాంగా, అగ్ని లక్షణం ఏమిటి? ప్రకాశించడం. అగ్ని లక్షణం వెలగడం. ఇదంతా యోగాభ్యాసం కాబట్టి మామూలు కథలే కాకుండా కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది, కానీ అయినా ప్రయత్నం చేస్తే సాధించవచ్చు. ఆత్మ అగ్ని అన్నాం, అగ్ని లక్షణం వెలగడం అన్నాం. ఈ వెలిగే కాంతిని యోగులు ఎక్కడ చూడొచ్చు అంటే జ్ఞానంతో మూర్ధం మీద చూస్తారు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసినప్పుడు ఈ పైన ఒక వెలుతురు పుంజంగా కనపడుతుంది, దాన్ని కాంతి పుంజం, కాంతి వలయం అన్నాం. దీన్నే మన వెనకాతల ఆరా అనే పేరుతోటి పెద్దలు వర్ణిస్తారు. ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆరావు ఉంది అన్నారు. అంటే కాంతి పుంజం, మీరు ఇలా కూర్చునున్నప్పుడు ఒక వ్యక్తికి ఒక్కొక్క కాంతి కనబడుతుంది, అది కొంచెం జ్ఞాన దృష్టితో చూస్తే తెలుస్తుంది. ఆ కాంతిని బట్టి వీడు సాత్వికుడా రాజసికుడా తామసికుడా మూఢుడా జ్ఞాని అనే తెలిసిపోతుంది. అందుకే ఋషులు వచ్చిన వాడిని గౌరవించేవారు. కొందరిని గౌరవిస్తున్నారంటే ఆ వెనకాతల కాంతి పుంజం వాడికి ఆనందం కలిగించింది. ఆ కాంతి పుంజం కనిపెడతాం. ఈ కాంతి మనకి మూర్ధస్థానంలో వస్తుంది. గురువుని నమ్మి గురువు చెప్పేది విన్నంత మాత్రం చేతనే ఇంతకాలం యోగాభ్యాసం చేస్తే వచ్చేటటువంటి మహాఫలితం క్షణాల్లో వచ్చేస్తుందిట. ఒక యోగి వేల సంవత్సరాలు తపస్సు చేసి పొందిన శక్తిని కేవలం గురుభక్తితో 2 నిమిషాల్లో పొందుతారు కొందరు. అందుకే గురుచరణాంబుజ నిర్భర భక్త అన్నారు. మనకి అదే పరాశరుడు కూడా చెప్పాడు. పుష్కరోపాఖ్యానం అదే కదా. పుష్కర చరిత్ర పరాశర సంహితలో చాలా గొప్పది. పూర్వం ఒక మహాత్ముడు పుష్కరుడు అనే ఓ బ్రాహ్మడు ఉన్నాడు, మహాపండితుడు, బాగా చదువుకున్నాడు. దురదృష్టవశాత్తు అతనికి ఐశ్వర్యం లేదు, ఎంత చదివినా చదువుకి తగిన డబ్బు లేక గిలగిల్లాడిపోయాడు. వాళ్ళ ఆవిడ రోజు యాచించి తెచ్చిన ఇన్ని బియ్యం దొరికేవిట. అదేంటో కొంతమందికి ముష్టికెళ్ళ దొరకదు, అది యోగం అంటారు. ముష్టెత్తుకున్నా బతకలేడు, ఇంట్లో ప్రయత్నం చేసినా రాదు. ఏ ప్రయత్నం చేయకుండానే కొంతమందికి తొందరగా వస్తాయి. ఇతని భార్య కూడా కుటుంబాన్ని పోషించడానికి నానా ప్రయత్నాలు చేసింది, ముష్టెత్తింది, అవి చేసింది, ఇవి చేసింది, ఎన్ని చేసినా పాప ఆవిడ ఆ ప్రయత్నాల్లో విఫలమైపోయిందిట. కొద్దిగా బియ్యం దొరికేవి, ఆ కాస్త బియ్యంతో అన్నం వండి భర్తకు పెట్టి పిల్లలకు పెట్టేసి ఆఖరిని ఏమీ లేకపోతే దొడ్లో తోటకూర కాడ ఒకరోజు బచ్చల కాడ ఒకరోజు ఏమో లోపల ఏమో ఒకటి చిట్టి తోటకూర పొట్టి తోటకూర నానా చెత్తా చెదరం ఆకులు వండుకు తిందిట. అందులో ఉప్పు కారం కూడా లేక ఉడకబెట్టుకుని అలా ఏడాది పాటు బతికింది. శరీరం శల్యమైపోయింది. పెళ్ళం ఎలా బతుకుతుందో పట్టించుకొని దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారు. ఇదిగో వీడు అలాగే పట్టించుకోలే. ఒకనాడు ఆలస్యమైంది ఇతనికి జపం. జపం అయిపోయాక చూస్తే గిన్నెలో అన్నం వండించుకుంటామని చూసేట. భార్య ఎక్కడో లోపలుంటే ఇంతే అన్నం ఉంది, ఈ కాస్త అన్నమేనా అనుకున్నాడు. ఇంతలో వెళ్ళావిడ వచ్చి కూర్చోండి అని వడ్డించింది. వడ్డించిన తర్వాత తన భార్య ఏం చేస్తుందని చూసేట. లోపలికెళ్ళి అక్కడెక్కడ ఉన్న 4 ఆకులు పీక్కొచ్చి అవే శుభ్రంగా ఉడకబెట్టుకు తింటుంది. అప్పుడు బాధ కలిగింది. వెంటనే భార్యను అడిగాడు, నువ్వు అసలు ఎంతకాలం నుంచి ఆకులు తింటున్నావు, ఉండదని చెప్పు నాకు పతివ్రతవు కాబట్టి అని అడిగాడు. దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఇదే పని అండి అంది ఆవిడ. పాపం ఎంత దుర్మార్గుణ్ణి, కట్టుకున్న పెళ్ళానికి ఇంత అన్నం పెట్టలేకపోయాను, పాప పనులు చేశాను, ఆకుతో అన్నం పెట్టి అన్నం లేకుండా ఒట్టి ఆకులు ఉడకబెట్టుకు తింటూ ఉంటే కూడా పట్టించుకోలేదని బాధపడిపోయి చి ఎందుకు ఈ బతుకు అనుకున్నాడు. ఇద్దరం కలిసి ఎక్కడన్నా చద్దామా అని అడిగట. అదేంటండి అంత మాట రకండి, కా శుక్రవారం పూట నా మాంగళ్యమైన గట్టిగా ఉండమండి బాబు. ఈ దగ్గరలో నైమిషారణ్యం అనేటటువంటి అడవిలో మంచి ఋషులు ఉంటారు. ఆ ఋషుల్లో ఎవరన్నా ఒక సద్గురువు యొక్క పాదపద్మాలు ఆశ్రయించండి, ఆయన ఆశ్రయించేదన మంత్ర ఉపదేశం పొందండి, ఆ మంత్రాన్ని జపం చెయ్యండి, ఆ జపం వల్ల ఐశ్వర్యం పొందండి, పొందండి. మంచి మాట చెప్పావు, భార్య చెప్పిన మంచి మాటలు ఎప్పుడు వినాలని బయలుదేరాడు పాప ఆయన. అడవికి వెళ్ళాడు నైమిషారణ్యంలో. మహాత్ములు ఎందరో ఋషులు ఉన్నారు. అక్కడ పుష్కరుడు అని పేరు కలిగిన ఒక జ్ఞాని ఇతనికి కనిపించాడు. ఇతని పేరు ధ్వజదత్తుడు, ఇప్పుడు నేను చెప్పిన బ్రాహ్మడి పేరు. ఆయన పుష్కరుడు అనేటటువంటి ఋషిని చూసి నమస్కారం చేశాడు. ఎవడో నువ్వు అన్నట్ట, విప్రోహం ధ్వజదత్తాఖ్య, ధ్వజదత్తుడు అని పేరు కలిగిన ఒక బ్రాహ్మణ్ణి, బాగా చదువుకున్నాను, ఏ జన్మ పాపము నాకు ఒక్క రూపాయి లభించడంలా, లోకంలో చదువుకున్నానని పొగడ్డమే కానీ ఐశ్వర్యం లేకుండా పోయింది, నా భార్య సలహా మీద ఇక్కడికి వచ్చాను, తమరు అనుగ్రహించేదన్నా ఒక మంచి మంత్రం ఇస్తే దానితో నా జీవితం బాగు చేసుకుంటాను. యద్దుష్ప్రం యద్దుస్తరం యద్దురాపం, ఏది మనం పొందలేమో, ఏది జీవితంలో రాదనుకుంటామో అది కూడా మానవుడు ప్రయత్నం చేసి పొందొచ్చు. ఎలాగా, తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమ, అవన్నీ తపస్సు ద్వారా సాధించచ్చట. మన జీవితంలో సాధించలేని గొప్ప గొప్ప వస్తువులన్నీ కేవలం తపస్సుతో సాధించవచ్చు, కానీ తపస్సు కష్టం. ఆ తపస్సు గురువు యొక్క అనుగ్రహం ఉంటే కానీ చెయ్యలేము. తమరు మంచి గురువుల్లా కనపడుతున్నారు, మీ ముఖం బాగుంది, మీ వర్చస్సు బాగుంది, మీ పాండిత్యం నచ్చింది, ఒక మంచి మంత్రం ఇవ్వండి అన్నట. సరే ఆలోచించి అద్భుతమైన హనుమన్ మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం ఇచ్చాడు. ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని రోజు భక్తితో చెయ్యి, నీకు తొందరలోనే హనుమద్ అనుగ్రహంతో ఐశ్వర్యం వస్తుందన్నాడు. అక్కడ దగ్గరలోనే ఓ చెట్టు కింద కూర్చుని పెద్ద మనిషి రోజు ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని భక్తితో జపించాడు. కానీ ఇతనికి ఒక బలహీనత, మధ్య మధ్యలో అనుమానం వచ్చేది, అసలు నిజంగా మా ఆవిడ చెప్పినట్టుగా మంత్రానికి చింతకాయలు రాలతాయా, మంత్రం జపించితే ఐశ్వర్యం వస్తుందా, ఇంతటి మంత్రాలకు అంత తొందరగా హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడా. అందుకే ప్రమాదం, ఆయన ఇచ్చింది 12 అక్షరాలు, 12 అక్షరాలకే దేవుడు దొరుకుతాడా అనుకున్నాడు. 12 అక్షరాలు కాదు, 6 అక్షరానికి దొరుకుతాడు భక్తితో కొలిస్తే. ఆ విశ్వాసం కావాలి ఇతని దగ్గర, అదొక్కటే పొరపాటు. చదువుకున్న వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఇదే, చదువుకోకుండా ఉన్నవాడే తొందరగా మోక్షం పొందుతారు. అందుకే అజ్ఞానంతో ఒక్కోసారి బాగా చదువుకున్నవాడు ఓ సింతే కదా మంత్రం అనుకుంటాట, ఆ ఇంతే కదా అనుకోవడంతో ఏమైపోయింది దాని బతుకు, దాని శక్తి.
ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిజ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.